మాతృదేవో భవ. అమ్మ కవి నీదు పద్యములమ్మ కవి, అమ్మ కవి నీదు పద్యములమ్మ కవి, ఎడంద దాచి అంకితమిమ్మా అమ్మ కవి, అమ్మ కవి నీదు పద్యములమ్మ కవి, ఎడంద దాచి అంకితమిమ్మా అమ్మ కవి, శాశ్వతం మెది అమ్మయు కావ్యం ముదక్క అవనీస్థలిలో శాశ్వతం మెది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1875 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 575 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అమ్మ కవి అనేది బిరుదుగా కవిని సంబోధిస్తున్నమాట. నీదు పద్యములు అమ్మ కవి, ఎవరికే అమ్మద్దయా ఈ పద్యాలు అని ఒక అమ్మకు అవి. ఎడంద దాచి అంకితమిమ్మ అమ్మ కవి, నీ మనస్సులోనే దాచుకుని అమ్మకే అంకితమియ్యి అమ్మ కవి. అయితే అమ్మకవి అనే మాటని 3 రకాల భావాలతో వాడటం. ఎందుకంటే శాశ్వతం మీద అమ్మయు కావ్యం ముదక్క అవనీ స్థిరలు, కన్న తల్లి ప్రేమ కావ్య ప్రీతి ఈ రెండేనండి మనిషిని కాపాడింది. సంసార విషవృక్షస్య ద్వేపలే అమృతోపమే, కావ్యామృత రసాస్వాదం సారం సజ్జన సంగతం. కావ్యామృత రసాస్వాదాన్ని మించింది లేదన్నారు. ఈ జీవితం అంతా విషవృక్షం అయినప్పటికీ దీనికి 2 మంచి పళ్ళు కాశాయి. ఆ 2 మంచి పళ్ళు ఏమిటంటే, 1 కావ్యాలు చదువుకోవడం, 2 సజ్జనులతో సాంగత్యం చేయడం, సహృదయులతో స్నేహం చేయడం అన్నారు. ఈ 2 లభిస్తే ఇంకేం అక్కర్లా. ఆ సజ్జనులు కలిసినప్పుడు కావ్యాల గురించి పురాణాల గురించి వస్తాయి చర్చలు, సాంసారిక విషయాలు రావు. అలాంటివి వస్తున్నాయంటే అది సజ్జన సాంగత్యం కాదు. అంచేత కావ్య పఠనం అంత గొప్పది కాబట్టి, నీ పద్యాలు కావ్యాలు కదయ్యా, కష్టపడి రాసావు, అవన్నీ ఎందుకు ఊరికే అమ్ముకుంటావా? వాడి షష్ఠి పూర్తికి, వీడి మనవరాల వారసాలకి, వాడి మనవడు అన్నప్రాసనకి వెళ్ళి వాళ్ళ మీద పద్యాలు చెబుతావు పని లేకుండా. వ్యక్తుల మీద పద్యాలు చెప్పారు ఎప్పుడు భ్రష్టు పట్టిపోతాయి. ఈ పైగా ఈ వ్యామోహం పెరిగింది అంటే ఇక అందరూ మొదలెడతారు. ఇంకా మా ఇంటికి రండి, మా మీద పద్యం చెప్పండి అంటాం. మా పిల్లాడి మీద చెప్పండి. ఏమిటి ఈ పిల్లాడు కూడా ముక్కు గార్చుకుంటూ వాడో సన్నాసి, వాడి మీద పద్యం చెప్పడం ఏంటి? వాడు ఏమవుతాడో తెలియదు. ఈ వ్యామోహాలు ఎప్పుడు మహాకవులైన వాళ్ళు పండితులైన వాళ్ళు లోకంలో ఈ వ్యామోహాన్ని పెంచకూడదు. వ్యక్తిగతంగా ఎవరికి చెప్పకూడదు అటువంటి పద్యాలు. అసలు అన్ని అంతా భగవంతుల మీదే, లేదా మొత్తం సమాజాన్ని దృష్టిలో పెట్టుకు చెబుతూ అందరికీ ఉపయోగపడాలి. ఏమి ఈ ఒక్క పెద్ద మనిషి పేరెట్టి ఈ దంపతులు బాగుండాలి, వాళ్ళ అబ్బాయి బాగుండాలి, మనకేం పని చెప్పడం? మొత్తం పార్వతీ పరమేశ్వరులు ఆశీర్వచనం దంపతులకు అంతే చాలు. పేరు పెట్టామంటే అహం వచ్చేస్తుంది అక్కడ. మళ్ళీ ఇంకోటి తయారవుతారు మా పేరు పెట్టి చెప్పమని. ఇంకా పేరే ముఖ్యం, పద్యం పోతుంది. ఎక్కడ నేను నాది అనే మాటలు లేవో నిజమైన ఆనందం అక్కడ ఉంటుంది. నా పేరు, నా ఇల్లు, ఇవన్నీ ఇటువంటివన్నీ అందులో ఉన్నాయంటే నా ఇంటి పేరు ఏదో ఉంది, అక్కడ నేనుంటాను, ఇంకా సుఖం ఉండదు. నిజమైన ఆనందం మనం పొందాలి అంటే ఈ నేను నాది అనే స్పరిశ ఉండకూడదు. అందుకే అసలు మహాకవులను ఎప్పుడు ఈ మా ఇంట్లో సందర్భం మీద మా వాళ్ళ పేర్లు వచ్చేలాగా పద్యం చెప్పండి అని అడగకూడదు. అది దిక్కుమాలిన కోరిక. అది వాళ్ళు ఏదో చెబుతారు, చెప్పని ఆనందించడమే అంతే. అందరినీ ఉద్దేశించి చెబుతారు, అందరూ బాగుండేలా చెబుతారు. అంచేత నీది పద్యములు అమ్మ కవి, షష్ఠి పూర్తికి సన్మానాలకి వెళ్ళి పద్యాలు అమ్మేయికయ్యా అని నాకు నేనే చేసుకున్న ఉపదేశం ఇది. వ్యక్తిగతమైనటువంటి ఉత్సవాలకి వెళ్ళి వాళ్ళ మీద పద్యాలు చెప్పి పద్యాలు అమ్మేయకు. అమ్మ కవి నీది పద్యములు అమ్మ కవి, ఎడంద దాచి అంకితమిమ్మా అమ్మ కవి. ముందు తల్లికి తర్వాత జగన్మాతకి అంకితం ఇవ్వాల్సిందే. అందుకోసం వెళ్ళిపోవాలి. జగత్తంతరకు ఉపయోగపడాలి మన సాహిత్యం, ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి కాదు. ఎందుకని, శాశ్వతం మీది అమ్మయు కావ్యం ముదక్క అవనీస్థరుడు. కవి వెళ్ళిపోతాడు, కావ్యం మిగిలిపోతుంది. అలాగే తల్లి ఎప్పుడో చనిపోవచ్చు, తండ్రి ఎప్పుడో చనిపోవచ్చు, వారి ప్రేమ మిగిలిందా లేదా, మా అమ్మ మా నాన్న చెప్పుకుంటున్నావా లేదా, అంతే. అలా శాశ్వతమైంది పార్వతీ పరమేశ్వరుల ప్రేమ, కావ్యం ఈ రెండేనయ్యా. అమ్మ కవి నీదు పద్యములమ్మ కవి, ఎడంద దాచి అంకితమిమ్మ అమ్మ కవి, శాశ్వతం మెది అమ్మయు కావ్యం ముదక్క అవనీ స్థలిలో శాశ్వతం మెది. ఇప్పుడు మనం 765 నామలో చూద్దాం. స్వర్గాపవర్గదాయ నమః. స్వర్గాపవర్గద శుద్ధ జపా పుష్ప నిభాకృతికి 764 నామం ముగించుకుంటూ ఒక ఉత్కంఠాభరితమైన సన్నివేశంలో మిమ్మల్ని అట్టిపెట్టి, యయాతి మహారాజు అనవసరంగా తన గొప్పలు తానే చెప్పుకుని పుణ్యం ముందే క్షీణించిపోయేలా చేసుకున్నాడు. ఆయనకంటే కొంచెం నయం ఇంద్రోద్యుమ్న మహారాజు. భూలోకంలో తన గురించి ఇంకా చెప్పుకుంటున్నారు అనే విషయాన్ని నిరూపించుకుని మళ్ళీ స్వర్గానికి వెళ్ళాడు. కొంచెం తెలివైన వాడు, కానీ గొప్ప జ్ఞాని అనడానికి లేదు. జ్ఞాని ఎవరంటే ఖట్వాంగుడు. ఆయన దేవతలకే యుద్ధంలో సాయం చేశాడు. దేవతలు వరం కోరుకోమన్నారు. భూలోకం నుంచి వెళ్ళి దేవతలకు యుద్ధంలో సాయం చేశాడు. దశరథ మహారాజులాగా, దిలీప్ మహారాజులాగా దేవతలు వరం కోరుకోమన్నారు. ఇక్కడ ఒక్క మాట నన్ను మన్నించాలి. ఖట్వాంగ మహారాజు స్వర్గంలో ఉండి పుణ్యాలు అనుభవిస్తూ ఉండగా ఇది జరిగింది అని, అది పొరపాటు, అది పొరపాటు చెప్పాను, మన్నించండి. ఆ ఇద్దరి విషయంలో అది అంతేగాని ఈయన విషయంలో అది నిజం కాదు. ఈయన భూలోకంలో ఇంకా బతుకుండి మహారాజుగా ఉండగానే దిలీప్ మహారాజుగా, దశరథ మహారాజుగా దేవతల నుంచి ఆహ్వానం పొందాడు. ఎందుకంటే రాక్షసులను జయించడానికి మాకు నీ సాయం అవసరం అన్నారు. ఖట్వాంగుడు చాలా పరాక్రమవంతుడు, అందుకని వెళ్ళాడు. బొందుతోనే స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గలోకంలో వాళ్ళకి రాక్షసులకి, రాక్షసులను ఎదిరించాడు, దేవతలకు సాయం చేశాడు. దానికి సంతోషించి అర్జునుడికి ఏదో దేవేంద్రుడు వరం అది ఇచ్చినట్టుగా, దిలీప్ మహారాజుకేవో కానుకలవి ఇచ్చి పంపించినట్టుగా, అక్కడ దేవతలు దేవేంద్రాదులు సంతోషించి, ఖట్వాంగ మహారాజా మాకు రాక్షసులను జయించే విషయంలో మాకు సాయం చేసావు, నువ్వు తిరిగి భూలోకానికి వెళ్ళిపోతున్నావు, నీకేం కావాలో వరం కోరుకోమన్నారు. ఆయన చాలా తెలివిగా ఆలోచించాడు. మీరు నిజంగా ఇస్తారా? ఒక పని చేయండి, దేవతలకు దివ్య దృష్టి ఉంటుందంటారు, నేను ఎప్పుడు మరణిస్తానో చెప్పండి అన్నారు. ఇది గొప్ప విచిత్రమైన కోరిక. నేను ఎప్పుడు మరణిస్తానో చెప్పండి అన్నాడు. ఎవడు కోరతాడు ఇటువంటి కోరిక? ఖట్వాంగుడు తెలియదు, దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ. నేను ఎప్పుడు మరణిస్తానో చెప్పండి అన్నాడు. భాగవతంలో కూడా ఉంటుంది, కృష్ణ భాగవతంలో కూడా. దేవతలు వెంటనే ఆశ్చర్యపడి, వాళ్ళకి అడిగింది ఇవ్వాలి, వరం ఇవ్వాలి కదా, దగ్గర వెంటనే వాళ్ళు దివ్య దృష్టి అంతవరకు దృష్టి పెట్టలేదు దాని మీద. వాళ్ళకే తెలియదు ఆ విషయం, దృష్టి పెట్టలేదు కాబట్టి. దృష్టి పెట్టారు. అడగడం మంచిదైంది బాబు, గడియలో నీకు మరణం అన్నారు. రెండు గడియల్లో ముహూర్తకాలమే బతుకుంటావు నువ్వు అన్నారు. వెంటనే వెళ్ళిపో 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 భూలోకానికి. మీ ఆవిడ చూడాలా, పిల్లలను చూడాలా, ఏమిటి వీలునామా రాయాలా చూసుకోవాలి బాబు. 48 నిమిషాలు అయ్యా, 2 గడియలు అయ్యా, బతుకుంటావు, వెళ్ళు వెళ్ళు వెళ్ళన్నారు. వెంటనే ఆ మహారాజు దూక్కుంటూ దూసుకుంటూ భూలోకానికి వచ్చాడు. రాజ్యత్యాగం చేశాడు. కేవలం ఒకే ఒక వస్త్రాన్ని ఒంటి మీద ధరించి అరణ్యాలకు వెళ్ళాడు. 48 నిమిషాల్లో భయంకరమైన తపస్సు చేసి మోక్షాన్ని పొందాడు. ఇది ఖట్వాంగుడి చరిత్ర. 16 ఏళ్ళు ముందు మరణ వార్త తెలిసినా సరే 8 ఏళ్లపాటు కృష్ణుడిని ఎలా చంపాలా అని పథకాలు వేసి, 8 ఏళ్లపాటు మనశ్శాంతి లేకుండా చింతాశల్యాలతో మునిగిపోయి, ఇంకో 8 ఏళ్ళు కృష్ణుడిని చంపే ప్రయత్నాలు చేసి మూర్ఖుడైన కంసుడు చివరి కృష్ణుడి చేతిలో మరణించాడు లేదా? 16 ఏళ్ళు ముందు తెలిసింది ఆయనకి మరణ వార్త. 8వ గర్భంలో పుట్టినవాడు 8 ఏళ్ళు నిండాక చంపుతాడు అంటే 16 ఏళ్ళు ముందు తెలిసినట్టే కదా. అంత సమయాన్ని కంసుడు కోపంలోనే వృధా చేశాడు. కక్షలు, కార్పణ్యాలు వాటిలోనే వృధా అయిపోయింది. అదే పరీక్షణ మహారాజు 7 రోజుల ముందే తెలిసిన, 7 రోజులు ఇంకా మొత్తం అన్నీ వదిలేసి భాగవతం మాత్రమే విని పూర్తిగా భగవద్భక్తులు లీనమైపోయి మోక్షాన్ని పొందాడే మహానుభావుడు. మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఇక్కడ మనం ఏయాతిని కాదు, ఇంద్రోద్యుమ్నను కూడా పట్టించుకోకూడదు. అది ఊరికే కోర్టు కేసు, రివ్యూ పిటిషన్, అది పెద్ద విషయం కాదు. దానివల్ల కలిసి వచ్చేది ఊరి అనే ఉరి శిక్ష అనేది ఆలస్యం కావచ్చు, కానీ తీయడం ఖాయం. ఖట్వాంగుడు ఎంత తెలివిగా ఉన్నాడంటే దాని భూలోకంలో ఉండగానే దేవతలకు సాయం చేసి దేవతలు వరం కోరుకోమంటే ఏదో భోగాలు అవి ఏం కోరలేదండి, నేను ఎప్పుడు మరణిస్తాను, ఆ మాట తెలిస్తే మనిషికి అంతకంటే వరమే ఉందండి, మనం ఏం చేస్తాం, ఆయుష్ హోమం చేస్తాం అన్న అజ్ఞానం అంటే అదే. ఎందుకు చేయాలి హోమం? ఎందుకు పెరగాల ఆయుష్? ఈ ఆయుష్ ఎంతవరకు ఉందో ఆ లోపుగా చేయవలసింది ఏదో చేయొచ్చు కదా, చేయడండి. ఈ ఆయుష్ పెరగాలని కూడా ఎందుకు కోరుకుంటాడంటే మనవడి పెళ్లి చూడడం కోసం. ఇదో కర్మ. ఇక్కడ మరమరాలు తినడం కోసం ఒకడు, మనవడి పెళ్లి కోసం ఒకడు. మరమరాలకి మనవడి పెళ్లికి తేడా ఏం లేదు. ఈ ఒక్క పెళ్లి చూస్తే ఈయనకు వస్తుంది ఏమిటో తెలియదు. ఇక్కడ ఏదో ఒక పెళ్ళి చూసి వెళ్ళిపోదామని ఏది సాగదీయదు. ఇక్కడ ఏమిటవుతుంది? ఒక్క పెళ్లి చూస్తే 36 తద్దినాలు చూసాం, అలాగే ఇదో పెళ్లి ఏమిటట? దాని గొడవ కొట్టుకుపోతారు మనుషులు, ముసలాళ్ళు మోక్షం కోసం కొట్టుకుపోరు. అది అదేమిటో అర్థం కాదు అసలు. ఆ క్షణాల్లో, ఆ ముసలితనంలో ఆశించాల్సింది ఏమిటి? ఏదో పొందాల్సిన దేవుణ్ణి పొందాలమ్మా, ఇవన్నీ ఎందుకు వచ్చింది? ఖట్వాంగుడు చాలా తెలివిగా వ్యవహరించి నా మరణం ఎప్పుడని అడిగాడు. అయ్యో 2 గడియలేనయ్యా, ముహూర్తకాలం అయ్యా, 48 నిమిషాలయ్యా అంటే అవునా, వెంటనే కిందకు వచ్చేసి రాజ్యత్యాగం చేసి మహాతపస్సు చేసి శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మాల మీదే మనస్సును లగ్నం చేసి మోక్షం పొందాడు. మనం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. స్వర్గ అపవర్గదాయ నమక అంటే రెండు మార్గాలు అమ్మవారు తెలుసుంది. నాయన నువ్వు ఇంకా భోగాలే కోరుకుంటే నీకు ఇస్తాను, కానీ ఏమిటో ఆలోచించు. ఏ తెలివి ఉంటావా? ఇంద్రజుమ్నుల్లా కొంత తెలివిగా వ్యవహరిస్తే రివ్యూ పిటిషన్ల దగ్గర కూర్చుంటావా? ఖట్వాంగుడులా క్షణంలో మోక్షం పొందుతావా? ఆలోచించవయ్యా. ఇది స్వర్గ అపవర్గదాయ నమక. ఇప్పుడు 765 నమ జపాపుష్ప నిభాకృత ఏ నమక. జపాపుష్ప నిభ ఆకృతయే నిభాకృతయే సవర్ణ దీర్ఘసిద్ధి. జపాపుష్పాన్ని పోలిన ఆకారం కలిగినటువంటి శరీరం కలిగినటువంటి లలితాదేవికి నమస్కారం. ఆకృతి అనదానికి ఆకారం అని మనం చెప్పుకుంటాం, కానీ శరీరం అనే అర్థం కూడా నిఘంటువులో ఉంది. అంచేత అమ్మవారి శరీరం ఎలా ఉంటుందంటే జపా కుసుమ సంకాశం అన్నట్టుగా జపాపుష్పంలో ఉంటుంది. ఎందుకు ఈ జపాపుష్పంతో పోల్చడం అంటే, జపాపుష్పం అంటే మంకెన్న పువ్వు, లేత ఎరుపు రంగులో ఉంటుంది అది. సరిగ్గా సూర్యనారాయణమూర్తి మధ్యాహ్న బాలుడు అని చెప్పడంలో ఆ మాట చెబుతారు. మధ్యాహ్న బాలుడు మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు చాయ మల్లె పువ్వు మీద మంకెన్న పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వులా ఉంటాడట, మధ్యాహ్న బాలుడు అలాగే ఉంటాడు, కానీ దాని మీద కొంచెం మంకెన్న పొడి చాయ, ఆ మంకెన్న పూల పుప్పొడి జల్లితే ఆ లేత ఎరుపు కొంచెం ఉంటుంది చూడు, అలా ఉంటాడు. కాస్త కంగారు పెడతాడు, రెప్పలు ఎత్తి చూడకు అని చెప్పడం అనమాట. ఎంత అందమైన పాట అండి అది. 9 దశల్లో సూర్యనారాయణమూర్తిని ఎప్పుడు ఎలా ఉంటాడో కేవలం పువ్వులతోనూ రకరకాల పొడులతోనూ పోల్చి జానపద స్త్రీలు అల్లినటువంటి పాట. ఈ దేశపు పల్లెటూరు స్త్రీల పాదాలకి నమస్కారం, ఆ సాహిత్యానికి నమస్కారం. సరిగ్గా ఇందులో మనం గమనించాల్సిన జపాపుష్ప నిభాకృతికి అమ్మవారంటే సృష్టి. సృష్టి నిరాకారంగా ఉంటే శివుడు, సాకారమైతే అమ్మవారు. అంచేత సృష్టి అమ్మవారు, సృష్టికి మూలం శివుడు. ఒక్క మాటలో చెప్పాలండి అంతే. సృష్టి అమ్మవారు, జగత్తు అమ్మవారు, జగత్తుకు మూలం శివుడు, శివశక్తిమయం జగత్. అంటే సృష్టి అంతా అమ్మవారు ఆకారం. దీన్ని జపాపుష్పంతో పోల్చేయడం ఏమిటి? అమ్మవారు లేత ఎరుపు రంగులో ఉంటుందా? కాళికి అయితే నల్లగా ఉంటుంది, గౌరీ అయితే తెల్లగా ఉంటుంది. లేత ఎరుపు రంగు ఆవిడకేమీ శాశ్వతం కాదు. కానీ ఎందుకు పోల్చారంటే, సరిగ్గా వేదాంతంలో జపాపుష్పం అనే మాటను చాలా చక్కగా వాడతారు, చాలా సందర్భాల్లో వాడతారు. స్ఫటికం దగ్గర ఈ జపాపుష్పాన్ని పెడితే ఆ స్ఫటికంలో ఈ ఎరుపు రంగు కనపడుతుంది. నిజానికి స్ఫటికంలో ఆ రంగు లేదయ్యా, జపాకుసుమం పక్కన ఉండడం వల్ల ఈ కాంతి దాని మీద ప్రతిఫలించి నీకు స్ఫటికం ఎర్రగా కనపడుతోంది. దీనే భ్రాంతి అంటారు. నువ్వు స్ఫటికం ఎర్రగా ఉందనుకుంటున్నావు, ఈ కాంతి దాని మీద పడడం వల్ల అది అలా అవుతుంది. అలాగే నువ్వు ఈ జగత్తు జగత్తంతా కూడా ఏదో చైతన్యవంతం జీవకళ అంటున్నావు నువ్వు, ఆ వెనకాల ఉన్న భగవత్ కళ అది, అది దీని మీద పడడం వల్ల నీకు జగత్తు ఎలా కనపడుతోంది? లేకపోతే ఈ జగత్తుకు జీవం ఎక్కడది? ఇది నిర్జీవం. అంచేది ఇది మిథ్య, ఇది భ్రమ. ఆ కాంతి పడడం వల్ల మాత్రమే ఇది ప్రకాశిస్తుంది అని జపాకుసుమ ఉదాహరణతో వివేక చూడమని సహా వేదాంత గ్రంథాల్లో చెబుతారు స్పష్టంగా, బాగా అర్థం కావడం కోసం. అంచేత జపాపుష్ప నిభాకృతికి అని అమ్మవారి శరీరాన్ని వర్ణించారంటే అమ్మవారి శరీరమే ఈ జగత్తు, కాబట్టి ఈ జగత్తు మిథ్యా అని మనం గ్రహించాలి. మధ్యాహ్న బాలుడు కూడా మించే ఎంతసేపు ఉంటాడు? రోహిణీకర్తులైనా ఉండేది 1/2 గంట, 1/2 గంట మళ్ళీ కిందకు వస్తాడు. వెంటనే 3 జాముల వేళ ములగ పువ్వు చాయ ములగ పువ్వు మీద మువ్వన్న పొడి చాయ శ్రీ సూర్యనారాయణ వాలుతూ బాలుడు వంగ పువ్వు చాయ వంగ పువ్వు మీద వజ్రంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ అస్తమిస్తూ బాలుడు ఆవ పువ్వు చాయ ఆవ పువ్వు మీద అద్దంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ కృంకు బాలుడు గుమ్మడి పువ్వు చాయ గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఉదయం నీకు నచ్చచ్చు, అది శాశ్వతం కాదు, జాములో మారిపోతుంది, గడియలో మారిపోతుంది. జామెక్కిన బాలుడు నీకు నచ్చచ్చు, కాసేపట్లో మధ్యాహ్న బాలుడు రేగిపోతాడు, జాగ్రత్తగా ఉండు, జీవితం అంతే. మధ్యాహ్న బాలుడు రేగిపోతున్నాడు కదా అని జీవితంలో కష్టాలకి కంగారు పడిపోక మిత్రమా, అవన్నీ వారిపోతాయి. వాలుతూ బాలుడు వంగ పువ్వు చాయ, ఆ కష్టాలు పోతాయి. అంతేకాదు శరీరము పోతుంది, వాలిపోతాం, అస్తమిస్తాం, కృంగిపోతాం. వాలుతూ బాలుడు వంగ పువ్వు చాయ, అస్తమిస్తూ బాలుడు ఆవ పువ్వు చాయ, కృంకుతూ బాలుడు గుమ్మడి పువ్వు చాయ. ఏ దశలోనైనా పువ్వులా బతకమని చెప్పిందండి నా హైందవ జాతి యావత్ ప్రపంచానికి. ఇలా చెప్పిన జాతి ఉందా? ఇలా చెప్పిన సాహిత్యం ఉందా? ఇలా చెప్పిన భాష ఉందా? తెలుగు తప్ప. ఉదయించిన పువ్వే, జాము గడిచిన పువ్వే, గడియెక్కిన పువ్వే, పొద్దెక్కిన పువ్వే, మధ్యాహ్నము పువ్వే, మూడు 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 జాముల వేళ పువ్వే, వాలుతున్న పువ్వే, వంగిన పువ్వే, కురుంకిన పువ్వే. పువ్వులా బతకమని చెబుతోందండి నా జాతి యువతరానికి. ఇవాళ యువతరంలో నేర ప్రవృత్తి పెరిగిపోయింది. 2018 ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నేర ప్రవృత్తుల్లో పోలీసులు నిర్బంధం చేసిన వాళ్ళు ఎంతమంది? 75% మంది ఎవరయ్యా అంటే 18 నుంచి 30 ఏళ్ల వయస్సు లోపు వాళ్ళు. ఏమి దౌర్భాగ్యం, ఏమి జగత్తు, ఏమైపోతున్నారు నా పిల్లలు, ఏమైపోతున్నారు నా పిల్లలు. ఈ దేశం నాది అనుకుంటే ఎంత దుఃఖం అండి ఇది. నా కుటుంబమే నాది అనుకుంటే నాకు దుఃఖం ఎక్కడది? ఈ దేశం నాది అనుకునే వాడికి నిరంతరం దుఃఖమే, కన్నీళ్ళే వస్తాయి. కన్నీళ్ళు పెట్టద్దని మీరు అంటే ఎలాగా? దేశం నాది అనుకునేవాడు పెడతాడు కన్నీళ్ళు, దేహం నాది అనుకునేవాడు పెట్టడు, తినేసి పడుకుంటాడు. నా పిల్లలు బాగున్నారు, సెటిల్ అయిపోయారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియా, ఈ దేశం ఆమెతా నాకే పోతే పోని, అసలు ఈ దేశంలో అందరూ ఇంతే అని కూర్చుని కబుర్లు చెబుతూ ఉంటాడు. మనం అలా చెప్పలేము. మనం దేశం నాది అనుకుంటున్నాం, మనం దేహం నాది అనుకోవట్లేదు. ఆ వార్తలు మమ్మల్ని చాలా కంగారు పెడతాయి. 75% యువతరం నేర ప్రవృత్తిలో ఉన్నారా? 25% మంచివాళ్ళు? లెక్కలు తెలిసిన విషయం అండి, 1 సంవత్సరం లెక్కలు 1 రాష్ట్రంలో. అయితే చేస్తే హత్య, చేసుకుంటే ఆత్మహత్య, లేదా రోడ్డు ప్రమాదం. అది కూడా తొందరపాటే కదా, రోడ్డు ప్రమాదం తొందరపాటు, లేకపోతే ప్రమాదం ఎలా జరుగుతుంది? మరి మన బాటలు, మన సాహిత్యం ఏం చెబుతున్నాయి? నువ్వు ఏ దశలో ఉన్నా సరే పువ్వులా ఉండాలయ్యా, కృంగిపోతూ కూడా గుమ్మడి పువ్వులా ఉండాలయ్యా, వాలిపోతూ కూడా వంగ పువ్వులా ఉండాలయ్యా, అస్తమిస్తూ కూడా ఆవ పువ్వులా ఉండాలయ్యా అని చెబుతుంది. ఈ సాహిత్యాన్ని నా పిల్లలకి నేను అందించలేకపోయానే, నేనెంత దురదృష్టవంతుణ్ణి, నా పిల్లలెంత దురదృష్టవంతులు, నా దేశం ఎంత దురదృష్టం అయిపోయింది. భాష లేకపోవడం వల్ల, ఈ భాషలో చదువుకోకపోవడం వల్ల, ఈ పాటలు లేకపోవడం వల్ల, ఈ పల్లెటూళ్ళన్ని శ్మశానాలు కావడం వల్ల, పల్లెటూళ్ళు వదిలి పట్టణాలకి, పట్టణాలు వదిలి నగరాలకి, నగరాలకు వదిలి విదేశాలకి వెళ్ళిపోతున్నామే. మన ఇల్లు వాకిలి ఏమైపోతుందనే ఆలోచన లేదు. వ్యవసాయాలన్నీ నాశనం అయిపోయి, వ్యవసాయంతో పాటు అపూర్వమైన సాహిత్యం పోయింది. వ్యవసాయం రోజుల్లో పుట్టిన సాహిత్యం కదా ఇది. ఇది 766వ నామం జపాపుష్ప నిభాకృతి. ఇప్పుడు మనం కాస్త ముందుకు వెళ్ళిపోయాం పొరపాటుని. 765వ నామం శుద్ధాయే నమః చెప్పుకుందాం. కంగారు పడక్కర్లేదు, వరుసగా వింటున్న వాళ్ళు ఏం కంగారు పడక్కర్లు, కొంచెం ముందుకు వెళ్ళామంతే. ఆవేదన కారణంగా ఆ జపాపుష్పంగా సృష్టిని మొత్తం, జీవితాన్ని మొత్తం గ్రహించగలిగితే ఇన్ని నేరాలు చెయ్యం మనం. ఇది చిన్నది, ఇందులో ఏమిటి నేరం చేయాల్సిన పని ఏమిటి? చిన్నపాటి బతుక్కి జానుడు పొట్ట కోసం ఇంత తాపత్రయం పడాలా? బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రులు సైతం చంపేయాలా? భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి నమ్మకం లేని సమాజంలో ఎలా బతుకుతామండి? ఈ వ్యాఖ్యాత ఉద్దేశం అది, సామాజిక వ్యాఖ్య. అందుకోసం ఊరికి ఏదో అమ్మవారిని నామంతో కొలిస్తే మనం జపాపుష్పంలా ప్రకాశిస్తాం అని చెప్పేసి అలా చెప్పలేను నేను, మన వల్ల కాదు అది. ఇప్పుడు 765వ నామం శుద్ధా ఏ నమక, పరిశుద్ధమైనటువంటి స్వరూపం కలిగిన లలితాదేవికి నమస్కారం. ఏమిటి శుద్ధ? పరిశుద్ధం అంటే ఎలా వస్తుంది? మన మనస్సులో అమ్మవారిని పరిశుద్ధంగా చూడాలంటే ఏం చేయాలి? కమ్ముకున్నటువంటి మేఘాలు తొలగిపోతే సూర్యకాంతి కనపడినట్టుగా, కమ్ముకున్నటువంటి సత్వరజస్తమో గుణ సంబంధమైన బంధాలను మనం తొలగించుకోగలిగితే, ఆలోచనలను తొలగించుకోగలిగితే ఆ శుద్ధ స్వరూపం కనపడుతుంది. అందుకే మనకి శంకరాచార్య దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చజేద అజ్ఞాన నిర్మాల్యం సోహం భావ్యేన పూజయేత్ అన్నారు. ఈ దేహమే దేవాలయం అయ్యా. జీవో దేవ సనాతన, నువ్వు నేను నేను ఏది అనుకుంటున్నావో అది దేవుడయ్యా, నువ్వు కాదయ్యా. జీవో దేవక, మరి నేను దేవుడని నాకు ఎందుకు అర్థం కావట్లేదు? దేవుడు మాత్రం నీకు కనిపించాడా అన్నాడు ఆయన. శివాలయానికి వెడతాం. శివుడి మీద నిన్న చేసినటువంటి పూజా ద్రవ్యాలు నిర్మాల్యం కప్పబడి ఉన్నాయి, ఇంకా తొలగించలేదు. పూజారి గారికి ఏదో పాపం అసౌచ్యం వచ్చి ఉండొచ్చు, లేదో ఇబ్బంది ఉండొచ్చు. ఆయన ఏదో స్నానం చేసి వచ్చి తొలగించే ఆలోచనలో ఈలోపు జనం వస్తున్నారని తలుపులు తీసిపెట్టాడు. ఓ పల్లెటూరు గుళ్ళు, ఈ చూసినటువంటి భక్తుడికి నిర్మాల్యం కారణంగా మందార పూలు, మారేడాకులు అవేవో ఆ శివుడి మీద ఉన్న కారణంగా, అదో చిన్న లింగం కాబట్టి కనపడదు. అయ్యో ఇది తీస్తే బాగుండు, తీస్తే బాగుండు, తీస్తే బాగుండు కనపడేవాడు. అదే అజ్ఞాన నిర్మాల్యం అన్నారు. నిర్మాల్యం తీస్తే కానీ, నిన్నటి పూజాద్రవ్యాలు తీస్తే కానీ శివలింగం నీకు స్పష్టంగా కనపడదు కదా. అలాగే నీ గుండెల్లో ఉండేటువంటి ఆత్మస్వరూపం కూడా, ఆత్మలింగం కూడా ఈ నిర్మాల్యాన్ని తొలగించుకుంటే తప్ప కనపడదు. నిర్మాల్యం అంటే నిన్నటి పూజాద్రవ్యం. జీవితంలో నిర్మాల్యం అంటే నిన్నటి జ్ఞాపకాలు. నిన్న ఏం చేసావు, మొన్న ఏం చేసావు, అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అమావాస్య నాడు అట్టెట్టావా, పొన్నమ్మ నాడు బూరెట్టావా, ఈ దరిద్రపు మాటలు పోవాలి. ఎవడు ఎప్పుడు పెడితే అయిపోయింది ఆ వ్యవహారం, ఎందుకు వచ్చింది అది? నిన్నటి జ్ఞాపకాలు. జీవితం సుఖంగా ఉండాలంటే జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్నదాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. గుళ్ళోకి వెళ్ళడం అందుకోసమే. జరిగిన దాన్ని మర్చిపోవాలి. నిన్నటి జ్ఞాపకాలు వద్దు. నిర్మాల్యం ఎంత గొప్పదైనా నిన్న లక్షపత్రి పూజ చేసినా ఇవాళ తొలగిస్తారు, తొలగించవలసిందే. జీవితం కూడా ఎంత గొప్పదైనా నిన్నటి జ్ఞాపకాలు తొలగించుకోవలసిందే. సుఖము దుఃఖము కూడా సుఖం కాబట్టి గుర్తుంచుకుంటానడం పొరపాటు. మనస్తత్వ శాస్త్రవేత్తలు అక్కడే పప్పులో గాలేస్తారు. మీకు ఏదైనా నీరసంగా ఉంటే మంచి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోండి, విజయం సాధించిన విషయాలు గుర్తు జ్ఞప్తికి తెచ్చుకోండి. దానివల్ల కలిగేది కూడా తాత్కాలిక సుఖమే. మళ్ళీ వీడు గోతిలో పడతాడు. అదో దుఃఖం లోపల తినేస్తూ ఉంటే ఓ పక్క మంచి విషయాలు ఎన్ని గుర్తు చేసుకుంటాడండి? ఎక్కడి నుంచి వస్తాయండి? ఎన్ని వచ్చినా ఈ దుఃఖం పోదు. అసలు సుఖానికి దుఃఖానికి నిన్నటికి ఇవాళకి అతీతమైన ఆత్మజ్ఞానాన్ని పొందమని మనస్తత్వ శాస్త్రాలు చెప్పే వరకు, ముందు ఈ మనస్తత్వ శాస్త్రాలు నాస్తికత్వం విడిచిపెట్టి ఆస్తికత్వంలోకి వచ్చే వరకు దేశం బాగుపడదు. వీళ్ళు ముందు దేవుడు ఒక భావన అనే పిచ్చిమాట మానేయాలి. దేవుడే నిజం, జగత్తే భావన, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు, విజ్ఞానవేత్తలు, ఉపాధ్యాయులు పూర్తిగా గ్రహించే వరకు లోకంలో ఏ మార్పు రాదు. ఎన్ని రకాల కౌన్సిలింగ్లు ఇచ్చినా ఈ వ్యక్తిత్వం వికసించదు. అసలు ఆ వ్యక్తిత్వం విద్య అనే విషయం తెలియాలి వాడికి. అది మనం చెప్పాలి ఖచ్చితంగా. మనకే లేదా నమ్మకం? దేవుడికి ఒక గుడి నమ్మకం అనుకుంటాడు ఈ పెద్ద సైకాలజిస్ట్ గారు. ఇక్కడ దేవుడు గుడి నమ్మకం అయితే జగత్తు అంతకంటే గుడి నమ్మకం. దేవుడే నమ్మకం, జగత్తే గుడిది. అందుకని ఏం బాగుపట్ల చూసుకోండి. ఎన్ని కౌన్సిలింగ్లు అవుతున్నా, డబ్బులు ఎవరికైనా వస్తున్నాయేమో, మనుషులు ఏం బాగుపట్ల, మళ్ళీ మామూలుగానే ఉన్నారు. పైగా ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం ఆపేస్తే మళ్ళీ వ్యాధి విజృంభిస్తుంది. ఎందుకంటే ఆయనకేం కలగలేదు మౌలికమైన అవగాహన. మన ఊరికే వదరగొట్టాం, అక్కడ క్లాసులు తీసుకుని పుస్తకాలు చదివించి పుస్తకాలు అమ్ముకున్నాం అంతే. అసలు మౌలికమైనటువంటి అద్వైత చింతనలోకి మేధావులు వెళ్లే వరకు యువతరంలో మార్పు రాదు, బోధనలోనే మార్పు రావాలి. అద్వైతం సత్యమనే విషయం తెలియాలి. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అంగీకరించి తెరవలసిందే. అంచేది ఈ నిర్మాల్యం, నిన్నటి నిర్మాల్యం, నిన్నటి పూజాద్రవ్యాలు తొలగిస్తే గానీ శివలింగం కనపడనట్టే ఆత్మదర్శనం మనకు కావాలంటే నిన్నటి జ్ఞాపకాలు తొలగించుకోవలసింది. ఎక్కడికక్కడే పరగడుపు తీసేయి, అప్పుడు స్వచ్ఛత ఏర్పడుతుంది. ఆ స్వచ్ఛతను ఏమంటారు? సరస్వతి స్వరూపంగా చెప్పారు. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ఆ స్వచ్ఛత కోసమే మీరు ఎక్కడ ఏ కవి సరస్వతీదేవిని వర్ణించినా సరే తెల్లటి పదార్థాలతో వర్ణిస్తారు. ముఖ్యంగా పోతన గారి పద్యం చాలా ప్రసిద్ధం. శారద నీరదెందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార పేన రజతాచల కాశ ఫణీష కుందమందార సుధాపయోధి శితామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మదిగానగ ఎన్నడుగల్గు భారతి. శారద నీరద, శరత్కాల మేఘంలాగా, ఇందు చందమామలాగా, ఘనసార కర్పూరంలాగా, పటీర మంచి గంధంలాగా, మరాళ హంసలాగా, మల్లిక మల్లెపువ్వులాగా, హార ముత్యాలహారంలాగా, తుషార మంచులాగా, ఫేన నురుగులాగా, కాశ రెల్లుగడ్డిలాగా, తుషార ఫేన రజతాచల కైలాస పర్వతంలాగా, కాశ ఫణీష ఆదిశేషునులాగా, కుంద మొల్ల మొగ్గలులాగా, మందార మందారపువ్వు తెల్ల మందార పువ్వులాగా, సుధాపయోధి ఆకాశగంగలాగా, శతతామరస తెల్లతామర పువ్వులాగా, సుధాపయోధి పారసముద్రంలాగా, శతతామరస తెల్లతామర పువ్వులాగా, అమరవాహిని ఆకాశగంగలాగా, శారద నీరద ఇందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుందమందార సుధాపయోధి శతతామరస అమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నెనడుగల్గు భారతి. 17 రకాల పదార్థాలు చెప్పాడు. పద్యం అయిపోయింది కాబట్టి ఆపాడు. ఇంకో 170 చెప్పచ్చు. సరస్వతీదేవి ఇంత స్వచ్ఛంగా ఉంటుందని తెల్లదామర పువ్వుతోనూ ఆకాశగంగతోనూ చందమామతోనూ ఎందుకు పోల్చారు అంటే, ఆవిడకేదో తెల్లదామర పూలు అంటే ఇష్టం, గుళ్ళో పట్టుకెళ్ళి తామర పూలు పూజ చేద్దామని పిచ్చి ఆలోచన చేయకూడదు, గుడిపాడైపోతుంది. నీ మనస్సు తెల్లదామర పూలా ఉందా? నీ మనస్సు చందమామలా ఉందా? నీ మనస్సు హంసలా ఉందా? నీ మనస్సు ముత్యాలహారంలా ఉందా? లేకపోతే నువ్వు విద్యార్థివే కాదు, ఉపాధ్యాయుడు ఎలా అవుతావు మిత్రమా? నీకు నీ చదువుకో నమస్కారం. మనస్సు స్వచ్ఛంగా లేనివాడు పాఠాలు చెబుతున్నాడు ఇవాళ, మనస్సు స్వచ్ఛంగా లేనివాడు ఎదురుగా కూర్చొని వింటున్నాడు, మనస్సు స్వచ్ఛంగా లేనివాడే దాని మీద పర్యవేక్షణ చేస్తున్నాడు, మనస్సు స్వచ్ఛంగా లేనివాళ్ళే పరిపాలిస్తున్నారు. మన కర్మ, మన కర్మ, ఇంకోసారి మన కర్మ. మనస్సు స్వచ్ఛంగా లేనివాళ్ళే అన్ని రంగాల్లోనూ ఉన్నారు ఇవాళ. ఎందుకంటే అందరికీ సరస్వతీదేవి భక్తే. అందరూ తెల్లబట్టలు వేసుకొస్తారు, తెల్లబట్టలు ఆవిడకిస్తారు, తెల్లటి పూలతో పూజ చేస్తారు. మనస్సు మాత్రం తెల్లగా ఉందో లేదో చూసుకోరు, అది అక్కర్లేదు వాళ్ళకి, అది సాధ్యం కాదు కదా, అది ఇష్టం లేదు కదా. తామర పూలకేమి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. తెల్లబట్టలకేమి షాపింగ్ మాల్లో దొరుకుతాయి. ఆర్ఎస్ బ్రదర్స్ నేను సీఎంఆర్ వాడిని అడిగితే 100 కట్టలు బారేస్తారు అక్కడ చీరలు, వాడు బాగుపడతాడు. మనం 100 చీరలు తెల్ల చీరలు పట్టుకెళ్ళి సరస్వతి ఆలయంలో బారేస్తాం, 100 తామరపూలతో వాడికి పూజ చేస్తాం, ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి బొట్లు పెడతాం, కానీ మన మనస్సు స్వచ్ఛంగా ఉందా? ఎవరిని ద్వేషించకుండా ఉన్నావా? కొడుకుని కుక్కని ఒకలాగే ప్రేమిస్తున్నావా? కుక్కను పట్టుకుని కొట్టి కొడుకును బట్టి కాపాడుకుంటున్నావా? ఈ ఆలోచన లేదండి ఎవడికి. ఇది విద్య. అప్పుడు శుద్ధాయే నమః, జపాపు శుద్ధాయే నమః 765 నామం, జపాపుష్ప నిభాకృతికి 766 నామం. 23.5 గంటల్లో స్వచ్ఛతను పొందగలమా? మౌనంగా ఉంటే కొంతైనా పొందగలం. శలవు.